ఉదాహరణకి ఎవరో వచ్చారు నా దగ్గరికి, ఏమండి పద్మపురాణంలో 8వ 8వ అధ్యాయంలో ఫలానా శ్లోకం ఏమిటని అడిగితే నేనా అండి రిఫరెన్స్ చేసి చెబుతానండి, వాట్సాప్ చూసి చెబుతానండి, పుస్తకం చూసి చెబుతానండి, నాకు గుర్తులేదు అంటే అది విద్య కాదట. అది పుస్తకంలోనే ఉంది, నీకు జ్ఞాపకంలో లేదు, మస్తకంలో లేదు. అలా కేవలం పుస్తకములలోనే ఉండి సమయమునకు గుర్తురాని విద్య వ్యర్థం. పిల్లలు ఉన్నారు, సంవత్సర కాలం కష్టపడి చదువుతారు, పుస్తకాల్లో ఉన్న విద్యని పరీక్షలో రాయాలి, పేపర్లో ఇచ్చిన తర్వాత ఆ క్వశ్చన్కి అర్థం వీడికి సమయానికి స్ఫురించలేదు, గుర్తుకు రాలేదు అనుకోండి, వాడు ఫెయిల్ అయిపోతాడా పాస్ అవుతాడా? అంటే వాడు సమయానికి ఆ విద్య వాడికి గుర్తు రాకపోతే, ఆ పరీక్షలో ఇచ్చిన ప్రశ్నకి తగిన జవాబు వాడికి గుర్తు రాకపోతే ఆ విద్య వల్ల వాడికి ఉపయోగం లేదు, ఆ సంవత్సరం అంతా వాడికి వ్యర్థమే. అలాగే మానవులకి విద్య అంటే సమయమునకు గుర్తుకు రావలను, అలా గుర్తుకు రాని విద్య విద్య కాదు. అలాగే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా పరహస్తేషు యద్ధనం, చేతులు మన చేతిలో లేదండి, పాపం కష్టపడి సంపాదించావు, ఎవడో ఒక ఆయన నమ్మి అయ్యా మీ దగ్గర అట్టే పెట్టండి అని డబ్బు ఇచ్చావు, రేపొద్దే నీకు ఎప్పుడో కర్మగాలి ఏ గుండెపోటు వచ్చింది, అవి బాబోయ్ నా గుండెపోటు వచ్చిందండి నా డబ్బు ఇవ్వండి అని అడిగితే వాడు నేను ఇవ్వను అన్నాడు అనుకోండి, ఇక నీకు డబ్బు ఏమిటది, ఉపయోగం ఉంది? ఇతరుల చేతిలో ఉన్న ధనం ధనం కాదు, మన దగ్గర ఉంటేనే ధనం, సమయమునకు వస్తే ధనం తప్ప నా సమయేతు పరిప్రాప్తే, సమయమునకు అది ప్రాప్తించినప్పుడు నసా విద్య, అది విద్య కాదు, అది ధనము కాదు. ధర్మము సూక్ష్మమైనది కనుక ఈ సూక్ష్మమైన ధర్మం ఎప్పుడూ గుర్తుపెట్టుకుని ప్రజలకు ధర్మమును వ్యాప్తి చేసి ప్రజలలో ధర్మ ప్రభావం చెప్పేవాడు ఒక కుమారుడు కావాలి అనిపించింది బ్రహ్మగారికి. అంతకు పూర్వం ఆయన వల్ల జన్మించిన మరీచి కానీ, దక్షుడు కానీ, కపిలుడు కానీ, అంగిరుడు కానీ, పులస్తుడు కానీ, పులహుడు కానీ, క్రతువు కానీ, వీళ్ళెవరిలో ఎంత శక్తులు లేవు, వీళ్ళందరూ మహాత్ములు, చాలా గొప్పవాళ్ళు. సంపూర్ణముగా ధర్మమును గ్రహించి లోకమునకు వివరించగలిగే శక్తి కలిగిన వారు కాదు. ఇక్కడ ఇంకొక కిటుకు కూడా చెప్పారు ఈ పద్మపురాణంలో. వీళ్ళల్లో అంటే ఇందాక చెప్పిన ప్రజాపతుల్లో అందరూ పండితులే, పాండిత్యం వేరట, ఇతరులకు అర్థమయ్యేలా చెప్పడం వేరట. ఒక్కొక్కడు వస్తాడు ఆ శ్లోకానికి అర్థం చెబుతాడు, ఆయనకి అర్థం కాదు వీడికి అర్థం కాదు, ఇంకేంటి ఉపయోగం అది? మీకు ఆ శ్లోకానికి అర్థం స్పష్టంగా తెలిస్తే ఉపయోగం తప్ప వాడేదో చెప్పాడు వీడేదో చెప్పాడు అంటే దానివల్ల ఏం ఉపయోగం లేదుగా. కాబట్టి ప్రజలకు ధర్మము గురించి అవగాహన వచ్చేలాగా స్పష్టంగా చెప్పగలిగేవాడు కావాలి, అలాంటి వాడు ఒకడు కావాలి అని బ్రహ్మ కనిపించింది. దానికి కూడా ఒక కారణం ఉన్నది. ఒకనొకప్పుడు నందీశ్వరుడు, నందికి ఈశ్వరుడికి మధ్యలో ఎవరూ వెళ్ళకూడదు, వెడితే వాళ్ళకి మహాపాపం వస్తుందని చెప్పాడు. ఇది ఒక ఆయన పుచ్చుకున్నాడు. ఇక వచ్చిన వాడికల్లా ఇది ఆలయంలో పెడుతున్నాం, నందికి శివుడికి మధ్యలో పెడితే సర్వనాశనం అయిపోతామని తిట్టడం మొదలెట్టాడు. ఇంతకీ నందీశ్వరుడు చెప్పిన కొసమరి పైన వెళ్ళలేదు. నందీశ్వరుడు ఏం చెప్పాడు? నివేదన జరుగుతున్నప్పుడు వెళ్ళరాదు, అనవసరంగా వెళ్ళరాదు, ఆలయ మర్యాదలు ఉన్నప్పుడు మాత్రం వెళ్ళవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు శ్రీశైలానికి వెళ్ళాం మనం, నందీశ్వరుడికి శివుడికి మధ్యలోంచే దర్శనమిస్తారు మీరు చూడండి ఈసారి. ఇప్పుడు మీరు దర్శనం చేసుకోకుండా ఉంటారా? దర్శనం చేసుకుంటారా? అది ఆలయ మర్యాద. అప్పుడు నందికి శివుడికి మధ్యలో వెళ్ళకూడదట, వెళితే నాశనం అయిపోతాట అని శివుడికి నమస్కారం చేయకుండా బయటకు వస్తే ఉపయోగం ఏమన్నా ఉందా? రెండవది, అర్చకుడికి ఇది పనికిరాదన్నారు. అర్చకాన్ పరిచారాంశ్చ సోత్రంచ నతుబాధతే. అర్చకులు ఎప్పుడైనా అటు ఇటు తిరగచ్చు, వాళ్ళకి అలంకారం చేసే అధికారం, అర్చన చేసే అధికారం ఉండడం వల్ల వాళ్ళు ఎప్పుడైనా తిరగచ్చట, వాళ్ళకి ఈ సూత్రం వర్తించదు. ఇంకొకటి ఏమిటి, పరిచారాంశ్చ పనిచేసే వాళ్ళకు కూడా. రోజు ఆలయం తుడిచేవాడు ఉందండి, నందీశ్వరుడికి శివుడికి మధ్యలో చీపురు పెట్టి తుడిచింది, నువ్వు చీపురు పెట్టి మధ్యలో నడిచావుగా, నువ్వు నాశనం అయిపోతావు అనడానికి లేదు, ఎందుకంటే ఆవిడికి ఈ సూత్రం వర్తించదు. అలాగే శివరాత్రులు ఎక్కువ జనం ఉన్నప్పుడు ఈ సూత్రం వర్తించదు, అనవసరముగా వెళ్ళకూడదట, కళ్యాణ కాలములో నివేదన కాలంలోనే నడవద్దన్నాడు. ఈ తెలియని వాడు ఏం చేస్తాడు, పాండిత్యం లేనివాడు ఎక్కడో ఎవడో చెప్పిన ఒక్క ముక్క బుచ్చుకునికి అక్కడి నుంచి నందికి శివుడికి మధ్యలో నడవకూడదట, నడిస్తే చచ్చిపోతాట అని చెబితే ఇక అక్కడి నుంచి ప్రతివాడు ఇదే గొడవ నన్ను ధర్మ సందేహాల్లో. మరి మిగతా ఏమయ్యాయి శ్లోకాలు అంటే, నీకు ధర్మము ఒక పాదమే తెలిసింది, మిగతా పాదములు సూక్ష్మం తెలియలేదు, అందుకే ధర్మం సూక్ష్మం అన్నారు. ధర్మము యొక్క లక్షణం చాలా సూక్ష్మమైనది, అది తెలుసుకోవాలంటే చాలా కష్టం. ఇట్టివి ధర్మ సూక్ష్మములు అంటాడు, అందుకే అరణ్య పర్వంలో భూతహితంబుగా పల్లుకు బొంకును సత్య ఫలంబు నిచ్చు తద్భూత భయానకం బగు ప్రభూతపు సత్యము బొంకునట్ల ప్రాణాతురుడైనచో పరిణయంబునయల్దున్న పల్కు బొంకు సత్యాతిశయం భయండ్రు మహితాత్మక ఇటివి ధర్మ సూక్ష్మముల్. 10 మందికి ఉపకారం చేయటానికి అసత్యం పలికితే అది సత్య ఫలితం ఇస్తుంది. ఎవడో ఒక దుర్మార్గుడు చంపడానికి బాంబు పెట్టడానికి ఇక్కడికి వచ్చాడండి, పద్మాకర్ గారి భక్తులంతా ధర్మమూర్తులు, వాళ్ళని చంపేస్తాను అని ఇక్కడికి బాంబు గుచ్చుకొచ్చాడు. వాడిని చూసి మీరంతా భయపడి ఈ వెనకాతలు ఎక్కడో నా రూములో దాక్కున్నారు. వాడు నా దగ్గరకు వచ్చి, నాయనా పద్మాకరు నువ్వు అబద్ధం ఆడవటం, సత్యమే పలుకుతావట, నీ భక్తులందరినీ బాంబు పెట్టి చంపడానికి వచ్చాను, ఇవాళ ఎక్కడున్నారని అడిగితే నేను నిజమే చెబుతానండి, వాళ్ళంతా నా రూములో దాక్కున్నారండి చెప్పచ్చా, చెబితే వాడు బాంబు పెట్టి మిమ్మల్ని చంపేస్తాడు. అప్పుడు ఏం చెయ్యాలి? భూతహితంబుగా పలుకు బొంకును సత్యఫలంబుని. ఇంతమందిని రక్షించడానికి నేను అసత్యవాడి ఏమని చెప్పాలన్నమాట? లేదండి, వీళ్ళంతా జైపూర్ పోలీస్ స్టేషన్లో ఉన్నారని చెప్పాలి. వీడు అక్కడికి వెళ్తే ఆ పోలీసులు వీడి సంగతి చూస్తారు. అంటే ఇంతమందిని రక్షించడానికి అసత్యం ఆడితే అది సత్య ఫలితం ఇస్తుంది. అలా కాకుండా నేను నిజం చెప్పానంటే ఇంతమందిని చంపిన మహాపాపం చుట్టుకుంటుంది. అందులో మీలాంటి పురాణం వినడానికి వచ్చే పరమభక్తుల్ని చంపించిన పాపం ఎన్ని జన్మలు ఎత్తితే పోతుంది, పోదు. నిజం చెప్పాలంటే పురాణం చెప్పేవాడి కంటే వినేవాడు చాలా గొప్పవాడని చెప్పాడు. శ్రోత మరీ గొప్పవాట. శ్రోతగా సర్వేంద్రియములు అక్కడ పెట్టి వింటాడు. చెప్పేటప్పుడు మేము కొంతసేపే ఇక్కడ గడుపుతాం, కానీ మీరు ఎలాగదే దీన్ని వినడం కోసం ఎంతో శ్రమపడి వస్తారు, ఎంతో ఖర్చు పెట్టుకొస్తారు. అదీగాక పగటిపూట ప్రయాణం చేసి వచ్చి హాయిగా మంచి మృష్టాన్న భోజనం చేశాక సాయంకాలం పురాణం చెప్పినప్పుడు కునుకుపాటు లేకుండా వినమంటే అది ఇంకెంత కష్టం, అది గొప్ప తపస్సు అది. అటువంటి తపస్సు చేస్తున్న పుణ్యాత్ముల్ని కనుక మనం సంహరించామంటే వాళ్ళ మృతికో వారి కష్టములకో కారణమయ్యామంటే అది ఎంత పాపం అండి. అందువల్ల అది దిద్దుకోలేని పాపంట, ప్రాయశ్చిత్తం లేని పాపంట. అందుకే అవన్నాడు, తద్భూత భయానకంబగు ప్రభూతపు సత్యము బొంకునట్ల. అలాగే ప్రాణం పోతున్నప్పుడు పెళ్ళిళ్ళు జరపడానికి ఏమైనా అసత్యాలు ఆడితే ఆ అసత్యాలు అసత్యాలు కావు, అవి సత్యాతిశయం అన్నాడు. అన్నది వ్యాసుల వారు. పోనీ ఆయనైనా సొంత పెత్తనమా? బ్రహ్మగారు రాసిన స్మృతిని మనకు అందించాడు. చెప్పింది బ్రహ్మ, మరో బ్రహ్మ వ్యాసుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? 10 మందిని రక్షించటానికి అసత్యమాడితే, లోకోపకారం కోసం అసత్యమాడితే అది సత్యము కంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది. సత్యమల్ల సత్య అతిశయం అన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? లోకోపకారం చేయడానికి అసత్యమాడితే తప్పేమీ లేదు. ఒక అమ్మాయికి పెళ్ళి అవ్వడం లేదు పాపం, ఆ అమ్మాయికి 10th క్లాస్ ఫెయిల్ అయిపోయింది, పెళ్ళి అవ్వాలి. అప్పుడు ఏం చేయాలన్నమాట? ఆ అమ్మాయి 10th పాస్ అయిపోయిందండి అని అబద్ధం ఆడి పెళ్లి చేసేయచ్చు. ఆ తర్వాత వాడి బాటిల్లో గోడబడతాడు. కానీ ముందు పెళ్ళి అవ్వడం ముఖ్యం. అందుకని పరిణయంబునయందున పల్కు బొంకు అన్నాడు ఆయన. అంటే ఎక్కువ అబద్ధాలు కాదు, చిన్న చిన్నవనే చెప్పింది. మళ్ళీ మరీ దారుణమైన అబద్ధాలు అడగండి. అమ్మాయి 10th క్లాస్ ఫెయిల్ అయిపోతే ఆవిడ గోల్డ్ మెడల్ ఇస్ట్ అండి, లేక రైల్వేలో డివిజనల్ మేనేజర్గా పనిచేస్తుందండి అని ఎంతంత అబద్ధాలు ఆడదు. చిన్ని చిన్ని అసత్యాలు ఆడితే అవి ధర్మము కంటే ఎక్కువ ఫలితమిస్తాయి, సత్యము కంటే ఎక్కువ ఫలితమిస్తాయి. ఇవి ధర్మ సూక్ష్మాలు. ఇలాంటి సూక్ష్మములు తెలియాలంటే వాడు ఎంతో గొప్పవాడై ఉండాలి. ఇలాంటి సూక్ష్మధర్మ విధుడైన ఒక పుత్రుణ్ణి సృష్టించాలి అని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. అలా మూసుకున్నాడో లేదో, ఆయన హృదయము దగ్గర ఒక గొప్ప కాంతి వచ్చింది. ఆయన గుండెకాయ దగ్గర, వక్షస్థలం దగ్గర మహాకాంతి వచ్చిందిట. ఆ కాంతి బంగారపు రంగులో ఉన్నది, సువర్ణవర్ణంలో ఉంది. ఆ కాంతి చూస్తూ ఉండగా బయటకు వచ్చేసింది. ఎవరు చూస్తూ ఉండగా? బ్రహ్మ కళ్ళు మూసుకున్నాడుగా, పక్కన ఇంకా చూసేది సరస్వతి. అమ్మ సరస్వతి చూస్తూ ఉండగా ఈ కాంతి బయటకు వచ్చింది. ఆవిడ తెల్లబోయి, స్వామి బ్రహ్మదేవ చతుర్ముఖ, ఒక్కసారి కళ్ళు విప్పు, నీ వక్షస్థలం నుంచి బంగారపు రంగులో ఒక కాంతి ముద్ద వచ్చింది అన్నదట. అప్పుడు బ్రహ్మ కళ్ళు విప్పాడు. సరస్వతి, నీ చూపులలోంచి కూడా తెల్లని కాంతిని ఆ కాంతిలో ప్రసరింపచెయ్యి అన్నాడు. బ్రహ్మ వక్షస్థలం నుంచి వచ్చినటువంటి కాంతి బంగారపు రంగులో ఉంది, దాని మీద నీ కళ్ళల్లోని కాంతిని ప్రసరించమని, ప్రసరింపచేయమని బ్రహ్మనగానే సరస్వతి తన 2 కళ్ళల్లోనూ ఉన్నటువంటి దృష్టి శక్తిని, కాంతిని ఈ బంగారపు కాంతికేసి ప్రసరింపచేసింది. అమ్మవారి 2 కళ్ళల్లో నుంచి 2 పొరల్లాంటి కాంతులు బయటకొచ్చాయట. అవి ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి. అసలు సరస్వతి అంటేనే ఆపాదమస్తకం తెలుగు. యా కుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రాన్విత. అమ్మవారి గురించి వర్ణన చేస్తూ ఆవిడ ఎంత తెల్లగా ఉందో చెప్పారు. కొంద మొల్లవలే తెల్లగా ఉంటుంది. మల్లెపువ్వు ఎంత తెల్లగా ఉంటుందో అమ్మవారు అంత తెల్లగా ఉంటుంది. ఇందు చంద్రుడిలా తెల్లగా ఉంటుంది. రాత్రిపూట పూర్ణిమ నాడు చంద్రుడిని చూడండి, ఆయన ఎంత తెల్లగా ఉంటాడో సరస్వతి అంత తెల్లగా ఉంటుంది. తుషార మంచు ఎంత తెల్లగా ఉంటుందో, హిమాలయాలలో మంచు ఎంత తెల్లగా ఉంటుందో అమ్మ అంత తెల్లగా ఉంటుంది. హార ముత్యాల హారం ఎంత తెల్లగా ఉంటుందో అమ్మ అంత తెల్లగా ఉంటుంది. అందుకని అవండి ఇన్నింటితో పోల్చారు, కొంద ఇందు తుషార హార ధవళ అన్నారు ఆవిడ. ఇంకా ఆవిడ కట్టుకునే వస్త్రములు కూడా తెల్లగానే ఉంటాయి. శుభ్ర వస్త్రాన్విత, తెల్లనైన బట్టలు కట్టుకుంటుంది. ఆ తెల్లని బట్టలు ఎప్పుడూ ఉతికినట్టే ఉంటాయటవి. అందువల్ల అమ్మ అంటే సర్వశుక్ల సరస్వతి, ఆపాదమస్తకం తెలుపు. అటువంటి తెల్లని తల్లి యొక్క కళ్ళు కూడా తెలుపేట. మీకు వీలుంటే ఎప్పుడైనా చూడండి, అమ్మవారి సూక్తం ఒకటి ఉంటుంది దేవీ భాగవతంలో, అందులో పుండరీక నయన అంటారు అమ్మని. పుండరీకం అంటే తెల్ల తామర. తెల్ల తామర పువ్వు రేకులు ఎంత తెల్లగా ఉంటాయో అమ్మ అంత తెల్లగా ఉంటుంది. అందువల్ల ఆవిడ కళ్ళు తెలిపే, శరీరం తెలిపే, కాబట్టి ఆవిడ కళ్ళల్లో నుంచి బయటకు వచ్చిన కాంతి తెలిపే. ఈ తెల్లని కాంతి రెండు కళ్ళల్లోంచి వెళ్ళి బయటకు వచ్చి ఒకటయ్యి బ్రహ్మగారి హృదయము నుంచి వచ్చిన బంగారపు కాంతిలో కలిసిపోయింది. తక్షణం ఆ కాంతి ఒక పురుషుడిగా మారింది. ఆ పురుషుడు 30 సంవత్సరముల వయస్సు కలిగిన ఒక దివ్యాకారంతో ప్రత్యక్షమయ్యాడు. అంటే అతను ఎప్పుడు చూసినా 30 ఏళ్ల కుర్రాళ్ళ ఉంటాడు, ఇంకా వయస్సు పెరగదు. దేవతల యొక్క ఆకారం అది. దేవతలకి త్రిదశులు అని పేరు. త్రిదశులు అంటే 30 ఏళ్ల వయస్సు కలిగిన వాళ్ళకి. ఆ వయస్సు దాటదట వాళ్ళకి, వాళ్ళకి నో రిటైర్మెంట్. వాళ్ళకి జుట్టు ఓడడం కానీ, కళ్ళల్లో చూపు తేడా రావడం కానీ, ఇంద్రియాల్లో పటుత్వం సన్నగిలడం కానీ ఉండదు. అటువంటి త్రిదశత్వంతో కూడిన ఒక మంచి ఎర్రని రంగులో ఉన్నటువంటి పురుషుడు పుట్టాడు. చిత్రం ఏమిటంటే ఇక్కడ బ్రహ్మ నుంచి వచ్చిన కాంతేమో సువర్ణవర్ణం, సరస్వతి నుంచి వచ్చింది శ్వేతవర్ణం, కానీ పుట్టినవాడు మాత్రం పద్మవర్ణంలో పుట్టాడు. అసలు పద్మవర్ణమే వేరు, అంత అందంగా అంత ఎర్రగా ఎవరు ఉండరట ప్రపంచంలో. అందుకని పద్మవర్ణంలో పుట్టిన ఈయనకి పద్ముడని, పద్మమునకు మరో పేరు పుష్కరమని పేరు. అందుకే పుష్కరుడు అని పేరు పెట్టారు ఆయనకి. ఆ పుట్టిన కుర్రాడికి పుష్కరుడు అని పేరు పెట్టారు. ఇలా బ్రహ్మ యొక్క మనస్సంకల్పంతో పుట్టిన పుణ్యాత్ముడు, సరస్వతి యొక్క స్వరూపం కూడా తనలు ఆవాహన చేసుకున్న పుత్రుడు పుష్కరుడు అని పిలువబడ్డాడు. ఆ పుష్కరుడు పుట్టి పుట్టగానే తండ్రికి నమస్కరించి కిం కర్తవ్యం అన్నాడు. నా కర్తవ్యం ఏమిటన్నాడు. నాయన, లోకమునకు ధర్మం అంటే ఏమిటో చెప్పు. ఈ ప్రపంచమంతా ధర్మం మీద నిలబడుతున్నది. ధర్మం దేని మీద నిలబడుతోంది? ఆచార ప్రభవో ధర్మ. ఆచారమే ధర్మం అంటే. నీవు ధర్మాత్ముడివి కావాలంటే పెద్దలు చెప్పిన మార్గంలో నడుచుకోండి. నేను చెప్పానంటే గురువుని నమ్మండి, నమ్మి ఆయన చెప్పినట్టు చేయండి, అదే ధర్మం అంటే. ఆచార ప్రభవ, ఆచారము నుండి పుడుతుంది ఏమిటి ధర్మ. ధర్మం అంటే ఎలా తెలుస్తుంది? పెద్దలు చెప్పి వాళ్ళు నడుచుకుని చూపించారు, ఆ మార్గంలో మనం నడుచుకోవడమే. మనకి ఎవరో ఒక గురువు మీద నమ్మకం ఉంటుందిగా, ఆయన చెప్పాడు చెప్పినట్టు వెండమే ధర్మం అంటే. కుడి చేతికి తాడు కట్టుకో అన్నాడు అంతే, నమ్మి కట్టుకో, అదే ధర్మం అంటే. నాయన ఈ పురాణములు వింటే మీకు లాభం అని చెప్పాడు, నమ్మి చెయ్యంతే. అన్నిటికీ పురాణం వింటే పుణ్యం వస్తుందా అండి అంటే ఏం చెబుతాం? ఏమన్నా పుణ్యం అంటే గుండెకాయ కోసి బయటికి తీసి చూపించినట్టు చూపిస్తామా? అవి మనం చూపించలేము. కాబట్టి ధర్మము పెద్దల యొక్క ప్రవర్తన వల్ల, పెద్దలు చెప్పడం వల్ల తెలుసుకోవాలి. ఆ పెద్దలు ఎటువంటి వాళ్ళు అయి ఉండాలి? వాళ్ళ మీద మనకి నమ్మకం కలిగి ఉండాలి. అంటే వాళ్ళని మనం నమ్మినట్టయితేనే వాళ్ళని మనం పెద్దలు అంటాం, లేదా అనం కదా. ఒక్కొక్కడికి ఒక్కొక్కడు నచ్చుతాడు. కానీ నీవు అలా కాదు, సమస్త లోకములకు శాశ్వతముగా పనికొచ్చే ధర్మము, ధర్మ సూక్ష్మములు కలియుగాంతం వరకు రాసి వివరించి లోకానికి అందజేయి అన్నాడు బ్రహ్మ. అంత బాధ్యత నా మీద పెట్టావు. ధర్మమేమో దురవగాహం, సూక్ష్మం, అది అంత తేలిగ్గా అర్థం కాదు. ఒక్కొక్కప్పుడు ధర్మం ఒక్కొక్కప్పుడు అధర్మం అవుతుంది, ఒక్కొక్కప్పుడు అధర్మం ధర్మం అవుతుంది. కాబట్టి ఇవన్నీ నేను ఎలా చెబుతానండి? ఇవన్నీ చెప్పాలంటే నాకు పాండిత్యం కావాలి, పాండిత్యంతో పాటు మహిమ కావాలి. ఇవి కావాలంటే తపస్సు చెయ్యాలి, కొంతకాలం తపస్సు చేసి శక్తి పొంది అప్పుడు లోకమునకు ధర్మ సూక్ష్మములు ఇస్తాను అన్నాడు ఆయన. సరే తపస్సు చెయ్యి అన్నాడు బ్రహ్మ. మరి తపస్సు చేయడానికి ఎక్కడికి వెళ్ళాలి? ఇదిగో ఇప్పుడు రేపు పొద్దున మనం స్నానం చేయడానికి ఎడుతున్నాం ఒక చోటకి. అదొక కొలను, దానికి పుష్కర సరస్సు అని పేరు. ముందే చెబితే రేపు అక్కడికి వెళ్ళగానే ఓహో పుష్కరుడు తపస్సు చేసిన ప్రాంతం ఇది అని తెలుస్తుంది. ఆ సరస్సు చాలా పెద్దది, దాని మధ్యలో కూర్చున్నాడు ఆయన. మీరు మాత్రం ఆయన తపస్సు చేసిన చోటికి మధ్యలో వెళదామని ఈత కొట్టుకుంటూ వెళితే కొంచెం ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అక్కడ దాకా వెళ్లకుండా ఇక్కడి నుంచి చూసేయండి పాపం. మళ్ళీ గురువుగారు చెప్పారు కదా అని కొంతమందికి అదో భక్తి, మూడో భక్తి అంటారు. మా గురువుగారు ఆ మధ్యలో సరస్సు మధ్యలో ఆయన కూర్చుని తపస్సు చేశాడని ఆ స్థలం చూడమని చెప్పారు, నేను దూకుతానంటే ఇబ్బంది. అక్కడ కూర్చుని ఈ భూమండలానికి వచ్చి మహానుభావుడైన మునిరాజు ఆ స్థానంలో కూర్చుని తపస్సు చేశాడు. అందుకే దీని పూర్వకాలంలో మునిరాజస్థానం అనేవారు. కొంతకాలానికి మునిపోయి రాజస్థానం అయిపోయింది. అలా రాజస్థానము రాజస్థానం అన్నారు దీన్ని. అది రాజాస్థానం కూడా అయిపోయింది. ఈయన నిజమునకు ధర్మమును లోకములో వ్యాపింపచేయడానికి అవతరించిన వాడైనా బ్రహ్మగారి కోసం కేవల ప్రణవంతో ధ్యానం చేశాడు. అలా ధ్యానం చెయ్యగా చెయ్యగా చేయగా ఆయన శరీరం అంతా పుట్టలు పోసేసింది. అస్సలు కదలలేదట. ఒకరోజా, రెండు రోజుల, 100 సంవత్సరముల కాలం తపస్సు చేశాడు ఆయన ఓం అంటూ. ఈ 100 ఏళ్ళు అన్నం తీసుకోలేదు, జలం తాగలేదు, నిద్రపోలేదు, కేవలం ఊపిరి మాత్రమే స్వీకరించాడు ఆయన. కారణజన్ముడు గనక 100 సంవత్సరములంత కఠోర దీక్షతో తపస్సు చేస్తూ ఉంటే కూడా ఆయనకి ప్రాణం పోలేదట. కానీ చుట్టూతో ఉన్న మట్టిని చెమలు ముందు పుట్టలు పెట్టాయి. ఆ పుట్టల్లో పాములు చేరి మీద నుంచి పాకేవిట. అయినా ఆయనకు ఒళ్ళు జలధరించలేదు. ఎందుకంటే అసలు ఆయనకి శరీరమే లేదు గనక, శరీర భ్రాంతి లేదు గనక. క్రమంగా శరీరం మీద ఉన్నటువంటి చర్మము, లోపలున్న మాంసము అన్నీ హరించుకుపోయాయి. అయినా అస్థిపంజరంలా మిగిలిపోయి పుట్టల్లో ఉన్న ఆయన అలా ఓం అంటూనే ఉన్నాడు. ఆయన కళ్ళల్లో నుంచి మాత్రం మహాకాంతి బయటకు వచ్చిందిట. మహానుభావుల శరీరం ఎలా ఉన్నా కంటిలో నుంచి మాత్రం కాంతి వస్తుంది. అటువంటి మహాకాంతి ప్రసరించింది బయటికి. ఈ కాంతి క్రమక్రమంగా ఉధృతమయ్యింది, వేడెక్కింది. ఎక్కువ తపస్సు చేస్తే మనిషి శరీరంలోంచి ఒక జ్యోతి పుడుతుంది, కాంతి పుడుతుంది. దానిని తపోగ్ని అంటారు. ఇది క్రమంగా వేడిగా మారి ఎవరి కోసం మనం ధ్యానం చేస్తున్నామో ఆ దేవత యొక్క కాళ్ళు కాల్చేస్తుంది. దాంతో ఆ దేవత దిగొస్తాడు. అందుకే దానికి తపస్సు అని పేరు. ఓం నమో నారాయణాయ అని నిరంతరం జపం చేస్తే ఆయన రాకపోతే మన శరీరంలోంచి ఒక అగ్ని పుడుతుంది, ఈ తపోగ్ని పెడుతుంది, ఆ విష్ణువు కాళ్ళు కూడా కాలుస్తుందిట. ఆయన కాళ్ళు చుర్రు మనగానే ఓహో భూలోకంలో ఉన్నవాడు నా కోసం తపస్సు చేస్తున్నారని పరిగెత్తుకొస్తాడు. ఆయన వరం ఇచ్చి పెడతాడు. మన శివుడి కోసం తపస్సు చేస్తే మన శరీరం నుంచి వచ్చిన ఈ తపోగ్ని శివుణ్ణి కాలుస్తుంది. అలా మనం ఏ దేవతని మనస్సులో పెట్టుకుని ధ్యానం చేస్తే ఆ దేవత పాదములను మన శరీరం నుంచి వచ్చే అగ్ని కాలుస్తుందట. దానికి తపోగ్ని అని పేరు అన్నమాట. అందుకే మీకు భాగవతంలో కూడా ఏమంటాడు, ఉగ్రాచార దైత్యేంద్రమూర్ధ దిశోద్ధూత సధూమహేతి పటలో దంచ తపోవహ్ని చేయని అంటాడు. తపోవహ్ని అన్నాడు ఆయన. అంటే తపస్సు అనే అగ్ని, హిరణ్యకశిపుడి నెత్తి మీద నుంచి భయంకరమైన అగ్నిజ్వాల బయటికి బయలుదేరింది. అలా బయలుదేరి బ్రహ్మ కాళ్ళు కాల్చిందిట. అందుకే బ్రహ్మ వచ్చి ప్రత్యక్షం అయ్యాడు. ఈ అగ్ని వెళ్ళకపోతే ఆయన రాడు. అంతలా మన శరీరము నుంచి అగ్ని వచ్చేలాగా మనం తపస్సు చేయాలి. అంతేగాని 5 నిమిషాలకు వచ్చినాయి రామ కృష్ణ అని వెకిలిగా మాట్లాడుకుంటే రాముడు రాడు, కృష్ణుడు రాడు, ఇదంతా తృష్ణ. చివరికి ఎందుకు పరిగి రాకుండా అయిపోతుంది, దాహంగా మిగులుతుంది. ఎంత దీక్ష కావాలండి, ఎంత భక్తి కావాలండి, ఎంత నిష్ట కావాలండి. హాస్యానికి పిలిస్తేనే పలికే పరమాత్ముడిని పూర్తిగా పొందడానికి మనకి దాని మీద అంత విశ్వాసం కావాలి, అంత భక్తి కావాలి, ఆర్తి కావాలి. అప్పుడప్పుడు మీరు అడగచ్చు సరదా కోసం చేసినా వస్తాడనండి, పర్వాలేదు, భగవంతుడు ఎలా చేసినా అనుగ్రహిస్తాడు. కానీ తొందరగా లభించడానికి మాత్రం దీక్ష కావాలి. బాంధవముననైన, వగనైన, పగనైన, ప్రీతినైన, ప్రాణభీతినైన. శ్రీకృష్ణుడు ఎటువంటి వాళ్ళకి లభిస్తాడో చెప్పాడు ఆయనే. బంధుత్వంతో కృష్ణ అని పిలిచినా నేను వాళ్ళని అనుగ్రహిస్తాను. బాధ కలిగినప్పుడు కృష్ణ రక్షించు అని పిలిచినా వచ్చి వాళ్ళని రక్షిస్తాను. శత్రుత్వంతో శిశుపాలుడి వంటి వాడు తెగతిట్టారు, ఆ తిట్టేటప్పుడు ఎక్కువసార్లు తిట్టారుగా, అది కూడా నామస్మరణేట. కృష్ణుణ్ణి చంపుతాను, కృష్ణుణ్ణి నరుకుతాను, కృష్ణుణ్ణి పొడుస్తాను అన్నట్ట. అలా కృష్ణుడి మీద ద్వేషంతో చంపుతాను పొడుస్తానడానికైనా కృష్ణ కృష్ణ అన్నాడు కాబట్టి అది కూడా భక్తి కింద లెక్కేసి తనలో కలుపుకున్నట్ట. ఈ వంకతోటి నారాయణ నామస్మరణ ఏదో ఒక వంకతో తిట్టుకుంటూనే చేసినా పర్వాలేదు, అదే పుణ్యమేనండి బాబు. ప్రీతితో అయినా లేదా ప్రాణం పోతున్నప్పుడు భయంతో అయినా కృష్ణ అంటే రక్షిస్తానన్నాడు ఆయన. కాబట్టి మీరు ఎలా జపం చేసినా చివరికి హాస్యం కోసం వాసుదేవా అని పిలిచినా ఆయన వస్తాడు. కానీ అదే మీరు ఎక్కువ భక్తితో చేయండి, తక్షణం ప్రత్యక్షమవుతాడు. ఎంతో ఆర్తితో పిలవండి, ఆ క్షణమే వస్తాడు ఆయన. నీలో ఎంత ఎక్కువ భక్తి పెరిగితే, ఎంత విశ్వాసం పెరిగితే అంత తొందరగా వస్తానని చెప్పాడండి ఆయన. మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురువు యాదృశీ భావనా యత్ర సిద్ధిర్భవతి తాదృశీ. మంత్రం మీద నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత తొందరగా ఫలిస్తుంది. తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు దాని మీద ఆవులించకుండా ఇది తీర్థం చాలా గొప్పదని నమ్మి వెళ్ళు, నీకు తగిన ఫలితం వస్తుంది. అక్కడికి వెళ్ళాక ఇంతేనా, నేను ఏదో అనుకున్నానండి పుష్కర్ అంటే, అయ్యో ఈ చెరువేనా, మా ఊళ్ళోనూ ఉంది చెరువు, ఇంతేనా బిల్డింగు అనుకుంటే అది బిల్డింగే మిగులుతుంది నీకు. కానీ ఇది పవిత్ర క్షేత్రం, ఒకప్పుడు ఇక్కడ మహానుభావులు తపస్సు చేశారనే ఒక విశ్వాసంతో రావాలి, ప్రేమతో రావాలి, భక్తితో రావాలి. అలా వస్తే ఈ తీర్థయాత్ర ఫలితం మీకు ఇస్తుంది. పురోహితుడిని మీరు ఎంత ఎక్కువ నమ్మితే ఆయన వల్ల అంత లాభం అన్నమాట. ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా వెడితే మీకు తగిన ఫలితం లభించదు. అలాగే దైవం కూడా అంతే. ఈ దేవుణ్ణి ఈ నామంతో స్తోత్రం చేస్తే ఆయన ప్రత్యక్షమై తీరుతాడు అని నమ్మామంటే వచ్చి తీరతాడు ఆయన. ఇక జ్యోతిష్కుడు ముహూర్తం పెట్టాడంటే నమ్మండి, ఇంకా మళ్ళీ తిరుగు లేకుండా అది ఫలిస్తుంది. ఆయన ముహూర్తం పెట్టాక ఏమంటే, పద్మాకర్ గారు ఫలానా ఆయన పెళ్లి ముహూర్తం పెట్టారు, ఇది మంచిదేనంటారా అని నేను కనపడితే హాస్యానికి అడిగామంటే ఆ ముహూర్తం మంచిది నీకు. ఏదో ఒక్కడిని నమ్ముకో, నీకు తోచిన వాడు ఒక్కడి నమ్ము. కానీ కలియుగంలో ఉన్న మానవులకి లక్షణం ఏమిటనమాట, ఎవడన్నా ఫ్రీగా దొరికితే మాత్రం రైల్వే స్టేషన్లోనే అడిగేద్దామని. ఇంకా అది రైల్వే స్టేషనా కంపార్ట్మెంటా, వాడు ఎక్కడున్నాడు, శౌచాలయం దగ్గర ఉన్న ఆలయమైనా ఒకటి వాడికి పని అయిపోతే చాలు, అది కూడా ఉచితంగా దొరికాడు కనుక.